అనేది కూడా స్వామి కరుణలో ఒక భాగమే. ఇక్కడ అజ్ఞానాన్ని శిక్షించాడు. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయి వాళ్ళు జ్ఞానులు అయ్యారో వెంటనే అనుగ్రహించాడు. అంతేగాని ఏ జీవుని పట్ల భగవంతునికి కోపం ఉండదు. ఆ జీవుడి యొక్క అజ్ఞానం పట్ల కోపం ఉంటుంది. ఆ కోపం అజ్ఞానాన్ని తొలగించడానికే తప్ప జీవుణ్ణి అధోగతి పాలు చేయడానికి కాదు. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందడానికి, సద్గతిని పొందడానికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఇప్పుడు తన స్వరూపాన్ని చూపించాడు. వేదాల చేత చెప్పించినా అర్థం కాలేదు, ఓంకారం చేత చెప్పించినా అర్థం కాలేదు, తన స్వరూపాన్ని చూపించినా అర్థం కాలేదు. ఎప్పుడో అప్పుడు శిక్ష అనమాట. అంటే అవకాశం ఇస్తుంటాడు, అయినా గ్రహించకపోతే చివరికి శిక్ష తప్పదు. ఆ శిక్ష జరిగింది. శిక్ష జరిగిన తర్వాత అజ్ఞానం అంతరించింది, అందుకు అనుగ్రహించాడు స్వామి. ఇప్పుడు అనుగ్రహ స్వరూపాన్ని ప్రదర్శించాడు శంకరుడు. అటువంటి అనుగ్రహ స్వరూపుడైన సదాశివుడికి నమస్కారము. తర్వాత బ్రహ్మదేవుడు, యజ్ఞపురుషుడు కూడా పశ్చాత్తప్తులై క్షమించమని శంకరుని వేడుకుంటే, ఆ శంకరుడు కరుణామయుడై వారిని చూసి అక్కడ ఉన్నటువంటి భైరవుని చెంతకు పిలిచి, ఇంక నీ కోపాన్ని తగ్గించుకో అని భైరవుని ఆదేశించేట సదాశివుడు. ఈ అధ్వర పురుష విధాతలు నీకు మననీయులు, వీరుల ఎడ ఇంక కోపాటోపంబులు చారు. ఈ అధ్వర పురుషుడు, ఈ విధాత, అధ్వర పురుషుడు అంటే యజ్ఞ పురుషుడు, ఈ యజ్ఞ పురుషుడు, ఈ బ్రహ్మదేవుడు ఇంక నీకు మననీయులు అంటే నువ్వు వీరిని మన్నించాలి, గౌరవించాలి, ఇంకా వీరిపై నువ్వు కోపాన్ని చూపించకు అని. ఇప్పటి వరకు నువ్వు చేసిన పని ఏమిటి, బ్రహ్మ కపాలాన్ని అంటే బ్రహ్మ యొక్క శిరస్సును ఛేదించడం అన్నమాట. ఆ కారణం చేత నువ్వింకా ఆ బ్రహ్మ కపాలాన్ని చేతితో పట్టుకు తిరుగు అన్నారు. నీకు వైద్యసంబైన కపాలంబు దాల్చి లోకాచార ప్రకటనార్థంబు భిక్షాసనంబు గునుచు. ఇప్పుడు బ్రహ్మ యొక్క శిరస్సును తీంచేవు గనక నీకు బ్రహ్మహత్యాపాతకం ఇప్పుడు వచ్చినది. ఈ బ్రహ్మహత్యాపాతకం వదలాలి గనక ఆ చేతికి నీకు విడవకుండా అంటుకుంటుంది ఇంకా బ్రహ్మ కపాలం. ఈ కపాలాన్ని పట్టుకుని భిక్షకు బయలుదేరు. ఆ భిక్షాటన చేస్తూ ఉన్నంత కాలం కూడా నీ వెంట ఈ బ్రహ్మహత్య కూడా వస్తూ ఉంటుంది. ఇలాగా ఒక కాలం తీరిన తర్వాత ఈ బ్రహ్మహత్య దూరంగా వెళ్ళిపోతుంది, అంతవరకు నువ్వు బ్రహ్మహత్యతో పాటు తిరగవలసిందే అని భైరవుడికి చెప్పాట. ఇక్కడేమిటి, భైరవుడు ఎందుకు శిరస్సు దుంచాడు బ్రహ్మదేవుడిది అజ్ఞానాన్ని శిక్షించడానికి, రెండవది శివుని ఆజ్ఞతోనే, ఇంత చేస్తే బ్రహ్మహత్యను వెంట పంపిస్తారా, ఏమిటి ఇందులో ఉన్న పరమార్థము అంటే, కొన్ని చేసినప్పుడు కొన్ని అనుభవించక తప్పది ఎవరికైనా. భగవంతుడైనా సరే తాను పెట్టిన మర్యాదల్ని తానే పాటిస్తాడు. వేద రూపంగా, తర్వాత శృతి స్మృతి మొదలైనటువంటి శాస్త్రముల రూపంగా భగవంతుడు ఏ ఆజ్ఞల్ని చెప్పాడో ఆ ఆజ్ఞల్ని తానే పాటిస్తాడు. ఎందుకంటే ఇక్కడే చెప్తున్నాడు, లోకాచార ప్రకటనార్థంబు, లోకము ఆచరించడం కోసం. శివుడే చేసినప్పుడు ఆయనకే లేదు కదా బ్రహ్మహత్య, మనకెందుకు అని లోకం అనుకోకూడదు. శివుడైనా సరే ఎవరైనా సరే తాను చేసినా, తనకు అవసరం లేకపోయినా కూడాను తను పాటించుతాడనమాట. అది ఇక్కడ అంతేగా, నిజానికి బ్రహ్మహత్య అక్కడ కొత్తగా రాదు, శివుని దగ్గరకే చేరలేదు, ఆయన పేరు తెచ్చుకుంటేనే అన్ని పాతకాలు పోతాయే. ఇప్పుడు ఆ భైరవుని వెంట వచ్చింది ఎందుకు అంటే, లోకాచార ప్రకటనార్థంబు, ఎప్పుడైనా సరే లోకాచారం దాన్ని నిలపడానికి అనమాట. ఇది ఎలాంటిది అంటే, ఒక చోటికి మనం వెళ్ళాలి అంటే తోవలో బురద ఉందనుకోండి, ఆ బురద దాటాలి. బురద దాటకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం, కానీ తప్పనిసరి పరిస్థితులు బురద మీద కాలు వేసైనా సరే అక్కడికి వెళ్తాం, ఎందుకంటే అక్కడ వెళ్ళడం ప్రధానం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వాడు గొప్పవాడని కాలికి బురద అంటుకోకుండా ఊరుకోదు కదా. బురద అంటుకుండని అక్కడికి వెళ్లకుండా ఊరుకుంటే ఒక తప్పు. అందుకోసం బురద మీద అడుగు వేసేనా వెళతాడు, వెళ్లే కాలు కొడుక్కుంటాడు అనమాట. ఆ విధంగానే ఈ అంటుకున్న బ్రహ్మహత్యను పోగొట్టడానికి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అతడి వెనకాల బ్రహ్మహత్యని శివుడే సృష్టించి పంపించేట, అంటే ఇవి ఆయన ఏర్పరిచిన లోక మర్యాదలు అనమాట. ఈ బ్రహ్మహత్య పాతక రూపం ఆ కాలభైరవుని వెంట వెళుతూ ఉండగా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు కాలభైరవుడు. పెద్ద కాలంబు అనేక లోకాలు తిరిగి తిరిగి చివరకు సకల జగమ్ములు కృమ్మరచు ఒక్కనాడు వైకుంఠపురంబు తొచ్చి వైకుంఠనికేతంబున కేగినా. అలా వెళుతూ చివరికి వైకుంఠానికి వెళ్ళేట. ఎప్పుడైతే భైరవుడు వైకుంఠానికి వచ్చాడో నారాయణుడికి మహాసంతోషం కలిగింది. ఎందుకంటే శివుడంటే పరమ ప్రీతి నారాయణుడికి, నారాయణుడు అంటే పరమ ప్రీతి శివునికి. అందుకే నారాయణ ప్రియ మనంగ మదాపహారం, ఒక్కసారి శివాన్ని నమస్కరిస్తే నారాయణుడు ఉబ్బిపోతాడు. రామా నారాయణ అంటే శంకరుడు ఉబ్బిపోతాడు. కనుక విష్ణువుకు ప్రీతి కలిగించాలంటే శివుణ్ణి నమస్కరించాలి, శివుడికి ప్రీతి కలిగించాలంటే నారాయణుడికి నమస్కరించాలన్నమాట. ఒకరి పట్ల ఒకరికి అటువంటి ప్రేమ ఉంది. విష్ణు వల్లభుడు అని పేరు శివునికి. అలాగే శంకర ప్రియమిత్రాజ నమః అని వెంకటేశ్వర నామాల్లో మనకు కనబడతాయి. ఒకరికొకరు అంత ప్రాణసమైనటువంటి మిత్రత్వం అనమాట. అందుకే భైరవుడంటే ఎవరు? శివ యొక్క స్వరూపం కదా. ఆయన వైకుంఠంలోకి రాగానే నారాయణుడు ఉత్సాహంగా వెళ్లి ఆయనకి ఎదురుకోలు పలికి స్వాగతం పలికేట. ఎందుకంటే గృహస్థ ధర్మం అది. తన ఇంటికి ఎవరైనా వస్తే ప్రేమగా ఎదురేగి రండి రండి అంటారు. అలానే తన అత్యంత ప్రియుడైనటువంటి శివుడే భైరవ రూపంతో వచ్చాడంటే నారాయణ ఆనందం మరి చెప్పగలమా? ఆయన ఎలా వస్తున్నాడంటే అందాన్ని వర్ణిస్తున్నాడు శ్రీనాథుడు. పద పల్లవంబున ప్రకటిల్లు చదలేరు కడలెత్తి ధాత్రి వెల్వొడిచిపార కటి ఎందు రంజిల్లు కనక షాటి మెరుంగు కెలవుల రేయండ తళుకులీన బుక్కిటి తమ్మి పూవున జాల ముసరుడు నలులు జుమ్మనుచు సంకుల తదిరుగ తులసి పలాస మంజుల దామ కంబులు కౌస్తువ పదకమ్ము గ్రంథు పరుప సంభ్రమము విస్మయంబులు సమ్మదంబు భక్తియును భవవీధిలో పరిఢవిల్ల ఇందిరయు తాను పద్మాక్షుడెదురు వచ్చే భర్గమూర్తికి అయ్యాది భైరవునకు. ఇక్కడ ఆది భైరవుడని, క్రోధ భైరవుడని, కాలభైరవుడని, వటుక భైరవుడని ఇన్ని పేర్లు వాడుతూ ఉంటాడు శ్రీనాథుడు. అంటే ఇన్ని రూపములుగా ఉన్నటువంటి మహాభైరవుడు ఆ శంకర స్వరూపం అన్నమాట అక్కడికి వచ్చినది. ఆ వచ్చినందుకు నారాయణుడు కదిలి వెళ్ళాడు. గంగాచరణుడైనటువంటి నారాయణుడు, ఆయన పీతాంబరధారి, ఆ ధరించిన పీతాంబరము ఒక నీరెండ కాంతుల్ని చుట్టూ ప్రసరింపజేస్తూ ఉన్నాయట. పైగా పద్మనాభుడు గనక ఆ పద్మం చింత ముసురుడు తుమ్మెదులన్నీ స్వామి కదలగానే అటు ఇటు కదులుతూ ఉన్నాయట. ఇంకా ఆయన ధరించినటువంటి ఆ మాలికలు ఉన్నాయే, తులసి మొదలైన కుసుమ మాలికలు, వాటి క్రింద ఉండిపోయిందిట కౌస్తుభరత్నం. ఆ విధంగా ఆయన అత్యంత ప్రేమాదరంతో లక్ష్మీ సమేతుడై, అంటే గృహిణీ సమేతుడై, వైకుంఠ గృహస్థు నారాయణుడు కాలభైరవునికి స్వాగతం పలుకుతున్నాడు. వారు చూసేరటు కాలభైరవుణ్ణి. ఆ కాలభైరవుడు ఎలా కనబడ్డాడు వారికంటే, కనియన్ కుండలి రాజకుండలు మహాకాలున్ లలాటస్థలి జనితానల్ప కృపీట సంభవ పటుజ్వాలా కరాళాక్షు పావనుని బ్రహ్మకపాల హస్తుని జటా వ్యాఢౌకన ప్రౌఢ దివ్య నదీ మార్లహరి పరస్పర హతి వ్యగ్రారవున్ భైరవున్. ఆయన రుద్రరూపం గనక రుద్రునికున్నటువంటి అలంకారములన్నీ ఉన్నాయి. కుండలిరాజ కుండలు, సర్పాన్నే కుండలంగా ధరించినటువంటి మహాకాల స్వరూపుడై పావనుడై, అంటే ఆయన రూపము పావనము, చరిత్ర పావనము, నామము పావనము. అవి స్మరించుకుంటే మనం ధన్యులమవుతాం, పవిత్రులమవుతాం. అలా పవిత్రీకరించేవాడు గనక భైరవుణ్ణి పావనుడు అన్నారు. బ్రహ్మకపాలాన్ని ధరించి జడలో గంగమ్మ సడులు చేస్తూ ఉండగా అప్పుడు జయ జయ కాలభైరవ అని అతనికి తగిన మర్యాదలు చేసి ఉచితాసనంపై కూర్చోబెట్టి లక్ష్మీదేవికి పరిచయం చేస్తున్నట్ట శంకరుడు. ఎందుకంటే ఈ రూపం నారాయణుడికి తెలుసు, శివుని యొక్క ప్రతి రూపము ప్రతి తత్వము నారాయణుడికి క్షుణ్ణంగా తెలుసు, అలాగే నారాయణ యొక్క సర్వతత్వము శివుని క్షుణ్ణంగా తెలుసు. అందుకే తాను లేనప్పుడు జరిగినటువంటి ఈ అవతారం కూడా నారాయణుడికి తెలిసినదే, తెలుసు గనకే పరిచయం చేస్తున్నాడు లక్ష్మీదేవికి. జలజాక్షి ఇతడు ఓ సకల యోగీంద్రులు భవీతులగాంచు పరమతత్వము. ఈయన విషాన్ని తన పుక్కిట ధరించినటువంటి కరుణామయుడైనటువంటి మహావీరుడు. పాటలి గంధి ఇతడు ఓ భక్తతతికి శాశ్వతానందకరుడగు ఈశ్వరుండు. ఇతడు సమస్త భక్తులకి కూడా శాంతిని ఇచ్చేటటువంటి వాడు, శాశ్వతానందాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడు. మన భాగ్యవశాత్తు మన ఇంటికి వచ్చాడు, ఈయనకి భిక్ష వేయమని సైగ చేసేట అమ్మవారికి. అప్పుడు మహాలక్ష్మి భిక్ష వేయడానికి వస్తుంది. మహాలక్ష్మే భిక్ష వేయడానికి వస్తుందంటే అంతకన్నా భాగ్యం ఇంకేమిటి? సమస్త జగత్తుని పోషించేటువంటి పరాశక్తి కమల ఇందిర మహాలక్ష్మి వస్తుంది భిక్ష వేయడానికి. ఆ వస్తున్న ఆ తల్లి యొక్క సొగసు ఎలా ఉన్నదంటే, అడుగుదమ్ముల యందు అడరునున్న నిడాలు కపట సంజార్భటి క్రమ్మరింప కాంచీమతల్లికా కలకలారవములు ఝషకేతు అట్టహాసముల నవ్వ. ఆ తల్లి వచ్చినదిట. ఆ అడుగులు పద్మములు వలె ఉన్నాయి పాదములు. ఆ పద్మములు వంటి పాదముల దగ్గర లేత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది కదా. ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే ఒక కొత్త సంధ్య ఆవిర్భవించిందా అన్నట్లున్నాయట. అంటే సంధ్యా కాంతులు ఎప్పుడూ లేత ఎరుపు కాంతులతో ఉంటాయి. అలా రెండు సంధ్యలు వలె రెండు పాదములు ప్రకాశిస్తూ ఉన్నాయి. పైగా అమ్మ కట్టుకున్న వడ్డాణంలో మువ్వలు మ్రోగుతున్నాయట కదలు వస్తూ ఉంటే. ఆ మ్రోతలు ఎలా ఉన్నాయంటే మన్మథుని యొక్క నవ్వు ఎలాగున్నాయట మ్రోతలు. అంటే మన్మథుడిని ఇక్కడ చెప్పారు ఎందుకంటే మన్మథుడు సౌందర్య రసాది దేవత, ప్రతిదీ అందమే అక్కడ. ఆ విధంగా అమ్మవారి యొక్క ఆ వడ్డాణపు మువ్వల సవ్వడలు కూడా అంత మంజులంగా మంగళంగా అందంగా ఉన్నాయని చెప్తున్నారు. సహజ సంభ్రమ తాత్పర్య సమ్మదములు తలుకు చూపంగా అమ్మ మహాసౌమ్య స్వరూపిణి, కరుణామయి శుద్ధతత్వ స్వరూపిణి. ఆ తల్లి తన గృహిణి మర్యాదకు అనుగుణమైనటువంటి సౌమ్యత, వినయము మొదలైన స్వభావాలతో నవరత్న దర్విగనుచు ఇందిరాదేవి ఏ తెంచి ఇందుధరుని హస్తపాత్రిక అమృత దివ్యాన్నమిడియే. ఒక చక్కటి బంగారు పాత్రని ఎడమ చేతితో పట్టుకుని, కుడి చేతితో నవరత్నములు తాపినటువంటి బంగారు గరిటెను పట్టుకుని, దర్వి అంటే గరిట అనమాట, ఆ గరిటెను పట్టుకుని అమృత దివ్యాన్నాన్ని భిక్షగా ఇచ్చిందిట ఆ కాలభైరవుని. భిక్షాపాత్రలు బ్రహ్మకపాల పాత్రలు. ఆ భిక్షకి పేరు ఏమిటి అంటే, ఇట్లు మహాలక్ష్మి దేవి చేత మనోరథవతి అను పేరు ప్రసిద్ధం ఒక భిక్షగుని. ఆ భిక్ష పేరుట మనోరథవతి, అంటే సకల కోరికలని ఇచ్చేటువంటిది. ఎందుకంటే అందరి కోరికలను తీర్చగలిగేటటువంటి అమ్మ జగజ్జనని మహాలక్ష్మి. ఆ తల్లి చేతి భిక్ష పొందాక మరొకరి దగ్గర భిక్ష ఎత్తవలసిన అవసరం లేదు. పునరయాచిత వృత్తి కలిగినటువంటి భిక్ష అనమాట, మరొకరిని అడుక్కోవలసిన అవసరం రాదు. అటువంటి మహాభిక్షను, అక్షయ భిక్షనిచ్చినది అమ్మ మహాలక్ష్మి నారాయణ మనోరమైనటువంటి పరాశక్తి. ఎప్పుడైతే ఆ భిక్షను తీసుకున్నాడో చాలా ఆనందంగా అక్కడి నుంచి కాశీకి బయలుదేరి వెళ్ళాట. ఎందుకంటే ఇంకా భిక్ష ఎత్తవలసిన అవసరం లేదు, కాశీ క్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు కాలభైరవుడు. ఎటువంటి క్షేత్రంలో ప్రవేశించాడంటే, జనని ఏ తీర్థంబు సకల దుఃఖావలి హరణ ప్రభావ విస్ఫురణమునకు, గృహిణి ఏ తీర్థంబు మహిత హాలాహల గరళచ్చ విచ్ఛన్న కంధరునకు, ఆవాలమే తీర్థమభిమత ప్రద కళాకర విశాలాక్ష్యాక్ష కల్పలతకు, ఆవాసమే తీర్థము అఖిల తీర్థాలభ్య ముఖ్య సౌక్షావహ మోక్షణమునకు, అట్టి తీర్థంబునకు నెమ్మినరు గదించే కాశీనగరికి. ఎటువంటి తీర్థంలో ప్రవేశించాడంటే అన్ని దుఃఖములను పోగొట్టగలిగేటువంటి ప్రభావము కలిగినటువంటి తీర్థం అది. అంతేకాదు శంకరుని యొక్క గృహము అది, కల్పవృక్షము వంటి విశాలాక్షి కొలువున్న చోటు అది, అఖిల తీర్థములు కూడా తమ సూక్ష్మ రూపములతో ఏ తీర్థము ఎందు కలిసి ఉంటాయో ఆ తీర్థము కాశికా తీర్థము. అట్టి కాశీ తీర్థానికి చేరుకున్నాడు భైరవుడు. ఎప్పుడైతే భైరవుడు కాశీ నగరంలో ప్రవేశించాడో వెంటనే పొలిమేరల్లోనే దగ్ధమై భస్మమై నశించింది బ్రహ్మహత్య. అంటే కాశీ నగరంలో ప్రవేశించలేకపోయింది బ్రహ్మహత్య. అక్కడికి వెళ్లే వరకు కూడా అన్ని తిరిగాడు ఆయన. చివరికి మహాలక్ష్మి దగ్గర భిక్ష తీసుకుని కాశీనగరంలోకి ప్రవేశించాడు కాలభైరవుడు. పొలిమేరల్లోనే నశించింది బ్రహ్మహత్య. కాలభైరవుడికి నమస్కారము. కాశీక్షేత్ర క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. మహాలక్ష్మి దగ్గర మనోరథవతి అనేటువంటి అమృత దివ్య భిక్షను స్వీకరించిన తర్వాత కాలభైరవుడు తన చేతికి అంటుకున్నటువంటి బ్రహ్మకపాలంతో సహా కాశీనగరంలో ప్రవేశించాడు. పొలిమేరల్లోనే మొరవెట్టుచు హాహాకారంబున బ్రహ్మహత్య పాతాళంబున బడియే. ఇంకా బ్రహ్మహత్య చిరునామా లేకుండా పాతాళ లోకాల్లో పడిపోయింది. అంటే ఆ విధంగా బ్రహ్మహత్య పాతకం తొలగింది కాశీనగర ప్రవేశ మాత్రం చేత. ఇక అతని హస్తంబుననున్న ధాతృకపాలంబును ఊడి ధాత్రి తలంబునం పడియే. బ్రహ్మకపాలం ఏదైతే చేతికి అంటుకునుందో అది ఊడిపోయి భూమి మీద పడిపోయింది. అది మొదలుగా అవ్వటుకనాథుండు ఆనందమ్మున అయ్యానందవనంబునందధివసించే ఆ భైరవునికే వటుక భైరవుడు అని పేరు. వటుకనాథుడు అనే పేరున్నదనమాట. ఆయన ఇంకా ఆ ఆనందవనంలో ఆనందంగా ఉండిపోయాడు. కాశీక్షేత్రం అంటే శివునికి ప్రీతికరం, శివస్వరూపుడైన భైరవునికి అంతే ప్రీతికరం. శివ తేజం నుంచి ఆవిర్భవించిన ఆ కాలభైరవుడు అప్పటి నుంచి ఆ తీర్థం వద్దే ఉండిపోయాడు. అది కపాలమోచన తీర్థంబు తన్ను భజించు వారికి పాపభంజనంబు చేయచు పుణ్యప్రదాయకంబయ్యే. ఆ తీర్థం పేరు కపాలమోచన తీర్థము అని చెప్పబడుతుంది. ఎవరైతే ఆ తీర్థాన్ని సేవిస్తారో, ఆ తీర్థాన్ని స్మరిస్తారో వారికి పాపభంజనం జరుగుతుందని. మొత్తం మీద ఈ కథే ఒక తీర్థం అని చెప్తున్నాడు కుమారస్వామి అగస్త్యునితో. కాలభైరవ చరిత్రే గొప్ప తీర్థం అంట. ఎందుకంటే ఒక దివ్య చరిత్రను మనం విన్నా లేదా తలంచినా అందులో చెప్పబడ్డ ఘట్టముల ద్వారా ఆ దివ్యత్వం హృదయాన్ని స్పృశిస్తుంది. స్పృశించడం వల్ల ఏమైంది, మన హృదయం ఆ కథాతీర్థంలో స్నానం చేసినట్లు అవుతుంది అన్నమాట. అందువల్లనే ప్రతి కథకి ఫలశ్రుతిగా చెప్తారు మహర్షులు. ఇది చాదస్థం కొద్దీ చెప్తున్న మాటలు కాదు, ఆ కథకి ఆ ఘట్టానికి ఆ శబ్దానికి అటువంటి ఫలం ఉంటుందన్నమాట. అందుకే కుమారస్వామి చెప్తున్నాడు, ఈ యాక్షారంభు పఠించినను విన్నను వారలకు మహాపాతకంబు తొలంగునని చెప్పి కుమారస్వామి వెండియు అగస్త్యుని గిట్లనియే. ఈ విధంగా పాతక సంహారకమైనటువంటి కాలభైరవ చరిత్ర చెప్పి మరొక్కసారి కాలభైరవ లీలనంతా ఒక్క దగ్గర ఒక పద్యంలో చెప్తూ ఉన్నాడు శ్రీనాథుడు. అజుడు తానజికుండ ననుచు గర్వించిన కరణకాగ్రమున తచ్చిరము దృంచే సాకారయగు బ్రహ్మ హత్యతో తనుదేర సకల లోకంబులు సంచరించే వైకుంఠమున రమా వైకుంఠులర్పింప అమృత భిక్షాసనం వారగించి కాశికానగరోప కంఠ దేశంబున పగుల వైచకరంబు బ్రహ్మపునుక ఆధిపత్యంబు వడసే కమారి చేత పురియ వైచిన చోన కాపురము చేసే కాశికాస్థానమున కేడుగడయ జూవే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ అంటున్నాడు కుమారస్వామి. ఓ కుంభజన్మ అంటే కుంభ సంభవ అగస్త్య, అధికుండని గర్వించినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సుని కరణకాగ్రంతో త్రుంచివేసినటువంటి వాడు, బ్రహ్మహత్య వెంటరాగా సకల లోకములు సంచరించినటువంటి వాడు, వైకుంఠంలో రమానారాయణులిచ్చినటువంటి అమృత భిక్షాసనాన్ని తీసుకుని కాశీనగరం చేరిన వెంటనే బ్రహ్మ పునుకను నేర రాల్చినటువంటి వాడు, శంకరుని చేత ఆధిపత్యాన్ని పొంది కాశికానగరాన్ని రక్షించుకునేటువంటి క్రోధ భైరవ స్వామికి నమస్కారమని ఆ స్వామి విశేషాన్ని చెప్తున్నాడు కుమారస్వామి. దురిత భక్షణంబున పాపభక్షకుండును, కలుషమర్దనంబున ఆమర్దకుండును, కాలకలనంబు వలన కాలనాభుండును, వృజిన భైరవుండగుట భైరవుండును అయి ఆ దేవుండు భజించు వారికి షణ్మాస సిద్ధికరుండు. కాలభైరవుడుకున్న మరికొన్ని పేర్లంటే పాపభక్షకుడు అని పేరు, అంటే సమస్త పాపములను కూడా భక్షించేవాడు నశింపజేయువాడు అని. ఇంకొకటి ఆమర్దకుడు అని పేరు, అది కలుషమర్దనం, సమస్త కలుషములను మర్దనము చేస్తాడు గనక ఆమర్దకుడు అంటే పూర్ణంగా మర్దించువాడు అనమాట. అలాగే కాలకలనంబు వలన కాలనాభుడు, కాలకలనం అంటే సమస్త కాలమును నియమించువాడు గనక కాలనాభుడు అని పేరు. ఇంకొక పేరు భైరవుడు అన్నాం, భైరవ శబ్దానికి చాలా అర్థం ఉంది అనమాట, అంతరార్థం ఉంది. ఇది ఒక మహామంత్రం, పైగా తంత్రశాస్త్రంలో భైరవుడు ప్రధానమైనటువంటి దేవత. తంత్రం అనగానే అది భయంకరమైన విషయం కాదు, అది కూడా తరింపజేసేటువంటి ఒక సాధన అనమాట. ఆ ప్రకారంగా భైరవ స్వామి చాలా దివ్యమైనటువంటి అవతారం. ఇక్కడ నారసింహము మొదలైనవి వైష్ణవంలో ఎలాగో, ఈ భైరవము మొదలైనటువంటి శైవంలో అలాగా. ఈ భైరవుడు ఉగ్రమూర్తే, అందులో సందేహం లేదు. ఆ ఉగ్రత ఎటువంటిది అంటే దుర్మార్గం పాలిటి ఉగ్రత అనమాట. దీని గురించే కాశీఖండంలో మరొక చోట చెప్తూ, సౌమ్య రూపంబు వగయించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దాల్చు. సజ్జనులకి సౌమ్యునిగా, పాపాత్ములకి వికృత రూపంగా ఉగ్ర రూపంగా కనబడేటువంటి వాడు భైరవుడు అని. ఈ భైరవుని గురించి ఆదిశంకరులు చాలా గొప్ప అష్టకాన్ని రచించారు. కాశీక్షేత్రానికి చేరిన ఆదిశంకరులు కాలభైరవుడిని స్తోత్రం చేశారు. అసలు కాలభైరవుడి అనుగ్రహం లేకపోతే కాశీలో అడుగు పెట్టలేము మనం. అంటే ఇక్కడ ఉన్నటువంటి భృకుటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని చేరుకోవాలి అంటే కాలభైరవుని యొక్క అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం చేతనే యోగ సిద్ధి లభిస్తుంది. అంటే యోగానికి గాని, మంత్రానికి గాని, ఈశ్వర సిద్ధికి గాని, పరబ్రహ్మ ప్రాప్తికి గాని కాలభైరవ ఉపాసన అవసరమని, తత్స్మరణ అత్యంత ఆవశ్యకమని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. దేవరాజ సేవ్యమాన పావనంగ్రి పంకజం అంటూ స్తోత్రం చేశారు ఆదిశంకరులు. దేవరాజ సేవ్యమాన, ఇంద్రాది దేవతల చేత పూజింపబడేటువంటి పావనమైన పాదపద్ములు గలవాడు. వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం, సర్పమునే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి కృపాకరం, చంద్రశేఖరుడు కృపాకరుడు అంటే దయామయుడుగా కనబడ్డాడు ఆదిశంకరుడికి కాలభైరవుడు. కాలభైరవుడు దయతలచితేనే వెళ్ళగను అక్కడికి, దయామయుడే అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి. వ్యాళ యజ్ఞ సూత్ర మిందుశేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, నారదాది యోగి బృందము చేత వందింపబడుతూ ఉన్నటువంటి నిర్వికారమూర్తి అయినటువంటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుని నమస్కరిస్తున్నాను అంటున్నారు ఆదిశంకరుడు. ఆ స్తోత్రములోనే విశేషంగా ఒక మాట చెప్తారు, కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం, కాశీలో నివసించేటువంటి వారి యొక్క పాప పుణ్యములను శోధింపజేసేటువంటి వాడు, అంటే కర్మక్షయం కలిగించేటువంటి వాడు అని, వారిని పూర్తిగా స్టడీ చేసేటువంటి వాడు అని కూడా అర్థము. ఇక్కడ భైరవునికి వాహనంగా కుక్కని చెప్తారు, శునకాన్ని. శునకం అంటే సామాన్యమైనది కాదు, శునకంలో కూడా రుద్ర విభూతి ఉందని మన రుద్ర నమ్మక తమకాలు చెప్తూ ఉన్నాయి. ఒక మహాశునకం ఉందనుకోండి, అందులో కనబడే ఉగ్రత్వం, ఆ శక్తి ఎటువంటిది అంటే ఎటువంటి దుర్మార్గునైనా దొంగనైనా వాడి ఆనవాలు పట్టగలిగి వాడిని చీల్చి చెండాడగలిగే శక్తి శునకంలో ఉంటుంది. ఒక సింహానికి మించిన శక్తిని కూడా ప్రకటించగలదనమాట శునకము. ఈ శునకాన్ని మనం సాధారణంగా దేనికి పెట్టుకుంటామంటే కాపలాకి పెట్టుకుంటాం, అంటే కాపలాశక్తి అనమాట. కాపలాశక్తి అంటే కోడిని వాళ్ళు దుర్మార్గులు లోపలికి ప్రవేశించి తన యజమానికి దెబ్బ తగలకుండా కాపాడే శక్తి కదా శునకం అంటే. అలాగే శునక వాహనంగా భైరవుడు ప్రకాశిస్తున్నాడంటే అర్థం ఏమిటి అంటే, తనను ఉపాసించే వారి యొక్క హృదయంలోకి దుర్భావాలు గాని వాళ్ళని బాధ పెట్టేటటువంటివి గాని చొరకుండా కాపాడుకుంటాడు. ఎవరైతే కాలభైరవుని ఉపాసిస్తారో వాళ్ళని హాని కలిగించేటువంటి వారు ఎవరు వాళ్ళ దగ్గరికి రాకుండా కాపాడుకుంటాడనమాట. అలా కాపాడే శక్తే కాలభైరవ శక్తి. కనుక కాలభైరవుని ఉపాసిస్తే మన మనస్సులోకి దుర్భావాలు ప్రవేశించవు, మన చుట్టుపక్కల అరిష్టాలు రావు, అవి రాకుండా ఒక కాపు కాసి రక్షించేటువంటి దైవం భైరవమూర్తి. పరమేశ్వరుడికి ఉగ్రమూర్తులు, శాంతమూర్తులు, భోగమూర్తులు అని మూడు విధములైన మూర్తులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అందులో ఉగ్రమూర్తుల్లో ప్రధానమైనటువంటిది భైరవమూర్తి. ఆ నామస్మరణ చేస్తే చాలు, మన హృదయం నిర్మలమై నిష్కల్మషమై అవుతుందన్నమాట. అందుకే ఆనందంగా అంటాడు కుమారస్వామి, కలశయోని అవ్వీటికి బలుతలారి పాప హృద్భైరవుండగు భైరవుండు, కాశికా పట్టణం వైదు క్రోశములను నవహితుండై అతండు చేటచ్చి కాచు. ఆ కాశీ క్షేత్రాన్ని ఎల్లవేళలా కాచుకుండేవాడు అని ఆ విధంగా భైరవ యొక్క చరిత్రను చెప్పాడు. భైరవుడు అనే శబ్దానికి భయంకరుడు అని అర్థం ఉంది. ఎవరికి భయంకరుడో చెప్పుకున్నాం. ఒక ఇంటికి ఒక మహా కుక్క ఉన్నది అనుకోండి, కాపలాగా ఆ ఇంటికి ఎవరైనా ప్రవేశించినప్పుడు ముందు జాగ్రత్తగా వెళతారు లోపలికి, వాళ్ళకది భయంకరం. కానీ ఇంటి యజమానికి మాత్రం భయంకరం కాదు, వాడు చుట్టూరే తిరుగుతుంది, వాడిని ఏమీ చేయదు. ఆ విధంగా ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో ఆ శివభక్తుల్ని ఎల్లవేళలా కాచుకుంటాడు ఆ భైరవుడు. ప్రధానంగా ఈ భైరవ తత్వం ఉందే. భైరవం అంటే భయంకరం అని ఎలా చెప్పుకున్నామో, భీషణమైన రవము కలవాడు భైరవుడు. భీషణ రవం అంటే ఆ నాదం, శబ్దం వింటేనే చాలు పరిగెడతారు చాలా మంది క్షుద్రులు. క్షుద్రమైనటువంటివన్నీ కూడా శబ్ద మాత్రం చేత, శబ్ద శ్రవణ మాత్రం చేత పరిగెడతారన్నమాట. అలాగే ఒక మహానాదం ఒకటి ఉంది, అదే భైరవం, అదే ప్రణవం. అంటే ప్రణవనాదంగానే ఉన్నదా, ఆ ప్రణవనాద ధ్వని చేత మనలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి దుష్టశక్తులన్నీ నశిస్తాయి. ఈ దుష్టశక్తులన్నింటినీ నశింపజేసే ప్రణవనాదమే భీషణమైన రవము, ఉగ్రమైన రవము. అటువంటి రవము కలవాడు గనక భైరవుడు అని కూడా అర్థము. అంటే ప్రణవనాదాన్ని పలికించేటటువంటి వాడు అని. ఉగ్రమైన అతీతమైన రవం అనమాట ప్రణవం. ఉగ్రము అంటే ఉత్గసతి, ఉత్కృష్ట స్థితికి చేర్చేటువంటి రవణము అనమాట. ఇటువంటి ఆ భైరవుడికి మరొక అర్థం ఏమిటంటే, భరత్వ రమణత్వ వమనత్వములు కలవాడు భైరవుడు అన్నారు. భరత్వము అంటే భరించుట, రమణత్వము అంటే రంజింపు చేయుట, వమనత్వము అంటే లయం చేయుట అని. అంటే సృష్టి స్థితి లయ కారణమైన పరబ్రహ్మే భైరవుడు. అంటే భైరవుని కూడా పరబ్రహ్మ భావనతో ఉపాసన చేస్తే మోక్షం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే పరబ్రహ్మ ధరించిన రూపములే గనక ప్రతి రూపాన్ని పరబ్రహ్మ భావనతోనే ఉపాసించాలి. ఎవరైతే ఆ రూపాన్ని పరబ్రహ్మ భావనతో ఉపాసిస్తారో వారికే కైవల్యం. అది లేకుండా కేవలం అభీష్ట సిద్ధి కోసం భైరవుని ఉపాసిస్తే అంతవరకే ఫలితం ఉంటుంది. కాదు, కైవల్యం కావాలంటే తప్పకుండా కైవల్యాన్ని ఇస్తాడు. శంకరుడు ప్రత్యక్షమైనా తల మీద చెయ్యి వేస్తే కాలిపోవాలి అనే వరాన్నే కోరుకున్నాడు. ఎవడు భస్మాసురుడు, అంతేగాని కైవల్యాన్ని కోరలేదు. అంటే శంకరుణ్ణి కూడా కేవలం ఒక దైవంగా చూశాడు, గాని పరబ్రహ్మ స్వరూపం అనే భావన లేకపోవడం వల్ల అనమాట. అలాగే దైవాన్ని పరమాత్మ దృష్టితో భావన చేస్తేనే మోక్షం లభిస్తుంది. ఆ విధంగా భైరవుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించడమే శాస్త్రములు చెప్తున్న ఉపాసనా విధానం. అలా ఉపాసించబడేటువంటి భైరవస్వామి అక్కడ వెలసి ఉన్నాడు. ఇంకా కాశీక్షేత్రంలో దుర్గాకుండము మొదలైన ప్రాంతంలో భైరవుడు వివిధ మూర్తులతో ఉన్నట్ట. అంటే భైరవునికి కూడా అనేక శక్తులున్నాయి. ఒక్క భైరవుడు అనేక అవతారములు ధరించి ఉన్నాడు. ఆ అవతారములన్నీ కూడా ఒక్కొక్క భావానికి ప్రతీకలు. అంటే ఉగ్రభావం కూడా అనేక విధములుగా అనేక స్థాయిల్లో ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధమైన భావం ఒక్కొక్క రూపం ధరిస్తుంది. అలా ప్రధానంగా అష్టభైరవుల గురించి చెప్పారు. ఈ అష్టభైరవుల్ని కూడా మనం మంత్రశాస్త్రంలో చెప్పబడుతూ ఉంటారు. ఈ భైరవుల్ని స్మరించితే ఒక రక్షా కవచం ఏర్పడుతుంది. అందుకే కవచాలలో భైరవస్మరణ చాలా ప్రధానంగా చెప్పారు. ఈ భైరవస్మరణ వల్ల ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క భైరవ శక్తి కాపాడుతుంది భక్తులని. అది కవచంగా ఏర్పడుతుంది అనమాట. దిగ్బంధనము ఇవన్నీ కలిగించి కవచంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడేటువంటి అష్టవిధ భైరవులు రురు భైరవ, చండ భైరవ, అసితాంగ భైరవ, కపాల భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, సంహార భైరవ, భీషణ భైరవ అని చెప్పబడేటువంటి యనమండు భైరవులు. వీళ్ళు కూడా కాశీక్షేత్రంలో దుర్గాతీర్థము మొదలైన వాటి దగ్గర ప్రకాశిస్తూ ఉంటారు. ఇటువంటిది ఆ భైరవుని యొక్క దివ్య చరిత్ర. ఆ నామస్మరణ చేసినా, ఆ తత్వాన్ని భావన చేసినా కూడా మన మనస్సు ప్రశాంతమై అశాంతికి కారణమైనటువంటి అరిష్ట శక్తులన్నీ కూడా నశించుతాయి. కాలభైరవుడు అంటే భయంకరమైన స్వరూపము, భయాలకు భయము కలిగించేటువంటి అభయ స్వరూపమే కాలభైరవ స్వరూపము అనేది స్పష్టమయ్యేది. పైగా కాలమే భైరవ స్వరూపం. నిజానికి కాలాన్ని చూస్తే, ఆలోచన చేస్తే, దాని యొక్క లోతైన తత్వాన్ని తలుచుకుంటే భయం వేస్తుంది. ఈ భయం అనేటువంటిది బెదరడం వంటి లక్షణం కాదు, ఒక అమోఘమైన, అద్భుతమైన, మహామహిమాన్వితమైన, అత్యంత ఉత్కృష్టమైన తత్వాన్ని తలుచుకుంటే మన అల్పత్వం తెలుస్తుంది. ఆ అల్పత్వాన్ని తెలిసి ఆ ఉన్నతత్వం ముందు ఎటువంటి నమ్రభావం కలుగుతుందో ఆ నమ్రభావమే భయము అంటే. అలాంటి భయభావాన్ని, నమ్రభావాన్ని కలిగించే మహోన్నత స్వరూపం కాలం ఎన్నింటిని గ్రసిస్తుందో, నిన్న వెళ్ళిపోయింది, మొన్న వెళ్ళిపోయింది, అనంతకాలం, అనంత చక్రవర్తులు, చరిత్రలు, సంస్కృతులు, అన్ని కాలం కాలరాశి తీసుకువెళ్ళిపోయింది. ఆ కాలగర్భంలో, కాలాగ్నిలో ఎన్నిహుతమయ్యాయో తెలియదు. ఆ కాలాగ్ని కాలభైరవ తత్వము. భావన చేస్తూ ఉండగా దాని తత్వం తెలుస్తూ ఉంటే మనస్సు ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం కలిగిస్తుంది. అదే భైరవ తత్వం, అదే కాలభైరవ తత్వం. కాలస్వరూపమే కాలభైరవ స్వరూపము. అటువంటి కాలభైరవుని నమస్కరించి తర్వాతి ఘట్టంలోకి వెళుతూ ఉన్నాడు కుమారస్వామి. ఆ విషయం చెప్తూ అగస్త్యునితో, ఆ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి జ్ఞానవాపి అనేటువంటి బావి యొక్క మహత్వాన్ని చెప్తున్నాడు. కాశీక్షేత్రంలో అనేక బావులున్నాయి, తటాకాలున్నాయి, ఇక మహానది గంగ ఉండనే ఉన్నది, వరణ, అసి ఉన్నాయి. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి. అక్కడున్న చిన్న మడుగు కూడా ఒక దివ్య తీర్థమే. అలాంటిది ఈ జ్ఞానవాపి అనేటువంటి బావి ఉందే, అది చాలా ప్రధానమైన తీర్థం. అందులో జలాన్ని గాని నిత్యం పానం చేస్తే మన లోపల మనకు తెలియకుండానే దివ్యమైనటువంటి శివలింగాలు ఆవిర్భవిస్తాయట. అంటే అవి స్థూలమైన లింగాలు కావు, సూక్ష్మానికి చెందినటువంటి కాంతిమయమైన లింగములు ఆవిర్భవిస్తాయి. అంటే వాటి శరీరమే శివమయం అవుతుంది. అటువంటి జలములతో ఉన్నటువంటి జ్ఞానవాపి యొక్క మహత్వాన్ని చెప్తూ, ఆ జ్ఞానవాపి ఎలా ఆవిర్భవించిందో చెప్తున్నాడు కుమారస్వామి అగస్త్యునితో. ఒక మహాప్రళయ వేళలో కాలభైరవుడు నాట్యం చేసేట. అంటే సమస్త జగత్తుని సంహారం చేసి ఆ సంహారానికి అనుగుణమైనటువంటి లయం ఉందో, ఆ లయకి అనుగుణమైన లయాత్మక పదధ్వనితో నాట్యం చేశాడు కాలభైరవుడు.